ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायमुदीरये नस्तप्रायेष भद्रेषु नित्यं भागवत सेवयां भगवतीर् उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिके। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपीश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनीश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।
చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 13 శ్లోకం 34.
తతః ప్రవయసో గోపాన్ తతః ప్రవసయో గోపాన్ తోకాశ్లేష సునిర్వతః శోకాశ్లేషాసునివృతః కృశ్రాశనైరపగతః తదను స్మృతి ఉదశ్రవః।
Please repeat word to word translation. Tataha, pimmata, pravayasaha, vayasu meerinatti, gopaha, gopaluru, toka aslesha, sunivritaha, putralinganamuche, paramanandabaritulairi, krucrat, atikastamato, shanai, pramamaga, అపగతః ఆలింగనమును విడిచి వనమునకు మరలిరి। తత్ అనుస్మృతి ఉదశ్రవః పుత్రుల యొక్క తలంపుతో వారి నేత్రముల నుండి బాష్పధారలు ప్రవహింపసాగెను। దీనికి అర్థము భాష్యము చెప్పినది శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ పుత్రాలింగనముచే పరమానందమును బడిసిన గోపాలరు పిమ్మట అతి కష్టముతోనూ అయిష్టముతోనూ క్రమముగా వారి ఆలింగనమును విడిచి వనమునకు మరలిరి। కాని పుత్రుల యొక్క తలంపుతో వారి నేత్రముల నుండి బాష్పధారలు ప్రవహింపసాగను। భాష్యం: ఆవులు తమ దూడల ఎడ ఆకర్షితమగునట్లు అగుట పట్ల గోపాలరు తొలుత క్రుద్రులైరి। కాని కొండను దిగి వంచినంతటా వారే తమ పుత్రుల ఎడ ఆకర్షితులై వారిని ఆలింగనము చేసుకునేది। పుత్రుని ఆలింగనము చేసుకునుట శిరమును ఆగ్రహించుట అనురాగ లక్షణములు। ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజన శలాకయాం చచ్కరన్ మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః। నమః ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే। నమస్తే సారస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పశ్చాత్యదేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాత్సది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే తత ప్రవయసో గోపాన్ శ్లేషా సునివృత కృశ్రాశనైరపగతాస్తదనుస్మృత్యు దశ్రవః పుత్రాలింగనముచే పరమానందమును బడసిన గోపాలురు విమ్మట అతి కష్టముతోనూ అయిష్టముతోనూ క్రమముగా వారి ఆలింగనమును విడిచి వనమునకు మరలేరు. కాని పుత్రుల యొక్క తలంపుతో వారి నేత్రముల నుండి బాష్పధారలు ప్రవహింపసాగెను. నిన్న మనం చర్చించాము ఏ రకంగా ఈ యొక్క వ్రజవాసులు వాళ్ల కోరిక ఉండింది, కృష్ణుడు వాళ్ల యొక్క కుమారుడిగా ఉండుంటే ఎంత బాగా ఉండుండేది అన్నటువంటి కోరిక ఈ యొక్క వ్రజ స్త్రీలు అక్కడ ఉన్నటువంటి గోపికలు వాళ్ళందరిలోకి ఆ భావన ఉండింది. దాన్ని భగవంతుడు తీర్చడం కోసం ఇది ఒక సందర్భం అయింది, ఒక అవకాశం అయింది. బ్రహ్మ ఈ గోపబాలుని ఈ యొక్క గోవు దూడల్ని అపహరించడం అన్నటువంటిది. అపహరించిన తర్వాత భగవంతుడు ఆ గోపబాలుల యొక్క రూపంలో ఆ గోదూడల యొక్క రూపంలో ఆయన ఆ గృహాలకు తిరిగి వెళ్లడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఆ రకంగా జరిగిందో అక్కడ భగవంతుడు వాళ్ళ యొక్క కోరికను తీర్చారు. ఆ గోవత్సములు ఆ గో దూడలు అవి ఎప్పుడైతే ఆ గిరిగోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళాయో అక్కడ ఏంటి అంటే బృందావనంలో పెద్దలు ఏమిటి అంటే గోవుల్ని సేవ చేసేటువంటి వారు, గోవుల్ని మేపుకొని రావడం ఇవన్నీ. ఈ చిన్నపిల్లలంతా కూడా గోవు దూడల్ని వీళ్ళు మేపుకొని తీసుకుని వచ్చేటువంటి వారు అనమాట. ఎప్పుడైతే అయితే రెండు కలవనిచ్చేటువంటి వారు కాదు, కలిస్తే ఏమవుతుంది పాలు తాగేస్తాయి, పాలుండవు అనమాట, కలిస్తే పాలుండవు. సో అందువల్ల వారు ఏం చేసేవారు అంటే వీటిని విడదీసేటువంటి వారు. ఎప్పుడైతే ఈ యొక్క కృష్ణుడు బాలుని యొక్క రూపాల్లో ఉన్నారో ఆ గోవు దూడల యొక్క రూపాల్లో ఉన్నారో వాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్లేసరికి ఏమైంది అంటే నాచురల్ గా ఆ కృష్ణుడు ఆ గోవు దూడల రూపంలో ఉండడం వల్ల ఆ గోవులన్నీ కూడా ఆకర్షింపబడ్డాయి. తర్వాత ఈ దూడలు కూడా పరిగెట్టుకుంటూ తల్లుల దగ్గరికి వెళ్ళాయను. అది చూసి గోపాలురు ఆగ్రహించారు, అరే దూడల్ని దగ్గరికి తెచ్చేస్తున్నారు పాలన్నీ తాగిస్తాయని ఆగ్రహించారు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ యొక్క గోపబాలురు కూడా దగ్గరికి వచ్చారో వీళ్ళు ఈ గోవులు దూడలు ఎట్లా ఆకర్షింపుకోబడ్డాయో ఆ రకంగా ఈ గోపాలురందరూ కూడా వాళ్ళ బిడ్డలను చూసి పరమాకర్షణతోటి వాళ్ళని గట్టిగా ఆలింగనం చేసుకుని వాళ్ళ మీద పడ్డటువంటి వికృత భావన, వాళ్ళ మీద పడ్డటువంటి క్రోధం దాన్ని మర్చిపోయారనమాట. వాళ్ళు మర్చిపోయి అయిష్ట అది మర్చిపోవడం వల్ల వాళ్ళని గట్టిగా ఆలింగనం చేసుకుని వాళ్ళ యొక్క శిరస్సును ఆగ్రహించడం మొదలు పెట్టారు. శిరస్సు మీద వాసన చూడడం మొదలు పెట్టారు, ముద్దులు పెట్టుకుంటూ. అంటే ఇక్కడ చూడండి భగవంతుడు ఎంత కరుణామూర్తి. ఆయన భక్తుల కోరికను తీర్చడమే, ఆయనకు వేరే ఇంకా ఇదేం లేదనమాట. అందుకనే భక్త పరాధీన అన్నారు భగవంతుని. ఆయన ఎవరి ఆధీనంలో ఉంటారు అంటే భక్తుల ఆధీనంలో ఉంటారంట. ఆయనకేం కంట్రోల్ లేదు, ఆయనకి ఆయన ప్లానింగ్ ఏం లేదనమాట. భక్తులు ఎట్లా చేస్తే ఎట్లా నడవమంటే ఎట్లా నడుచుకునేటట్టుగా భగవంతుడు ఉంటాడు. అయితే ఆ యొక్క భక్తి స్థానాన్ని మనం పొందినప్పుడు అది ప్రభు నామమాత్రంగా నేను ఇప్పుడు భక్తుడిని కదా, భగవంతుడు ఇప్పుడు కూర్చోన్న రాధా గోవింద నిలబడుకోన్నారు అంతసేపు కూర్చోమని చెప్పండి, నేను చెప్పిన తినాలా? సో అది దానికి చాలా ప్రమోత్కృష్టమైనటువంటి అర్హత ఉండాలన్నమాట. అందుకనే మనం చరిత్రలో కూడా చూడొచ్చు, ఎప్పుడైతే ధర్మం గురించి కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు ధర్మరాజు చాలా కలత చెందాడు. ఏమని అంటే అరే నా వల్ల ఇంత ఘోరం జరిగింది అని చెప్పి భగవంతుడు ఎంత ఆయన్ని సముదాయించడానికి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నా గానీ ఆయన పూర్తిగా దానికి సంతృప్తి చెందట్లేదు అన్నమాట. సంతృప్తి చెందకుండా ఉండేటట్టు భగవంతుడే చేశాడు అని చెప్పి ఆచార్యులు వివరణ ఇస్తున్నారు. ఎందుకోసం అంటే ఆయనను తీసుకుని వెళ్లి భీష్ముల వారి ద్వారా సమాధాన పరచాలా అన్నటువంటిది భగవంతుని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అందువల్ల ఆయన ధర్మరాజు ఎంత జ్ఞానాన్ని బోధిస్తున్నా కానీ ఆయన సంతృప్తి చెందట్లేదు, కలత చెందుతూనే ఉన్నారు. అప్పుడు భగవంతుడు ఏమన్నాడు అంటే, సరే భీష్మ పితామహులు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్లి నువ్వు సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం పద అని చెప్పి చెప్పాను. అయితే వెళ్లేటప్పుడు ఏం చేశారు అంటే, మీరు చక్కగా అలంకరించుకోండి అని చెప్పి చెప్పారంట భగవంతుడు పాండవుల్ని. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే మనం పరామర్శించడానికి వెళ్లేటప్పుడు దుఃఖం లేకపోయినా కానీ కొంచెం ముఖం డల్గా పెట్టుకొని పోవాలి, లేకపోతే మనం డెకరేషన్ చేసుకుని పోతే వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. అరే నేను ఇక్కడ బెడ్ మీద అల్లాడుతా ఉంటే వీడు మంచి మేకప్ చేసుకుని వచ్చాడు అని చెప్పి. కానీ ఇక్కడేమో కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. ఏంటది అంటే, భగవంతుడు కృష్ణుడు పాండవులకు ఏం చెప్తున్నారంటే, మీరు చక్కగా అలంకరించుకోండి, ఆభరణాలు స్వర్ణాభరణాలతోటి బాగా అలంకరించుకోండి, వజ్ర కిరీటాలను ధరించండి, బంగారు రథం మీద మీరు బయలుదేరండి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో వీళ్ళు స్వామి ఏం చెప్తే అది వాళ్ళు పాటించాలా, వాళ్ళు అదే రకంగా చక్కగా అలంకరించుకున్నారు, బంగారు రథం మీద బయలుదేరి వెళ్లారనమాట. వాళ్ళని చూసినప్పుడు భీష్ముల వారు ఎంతో తన్మయత్వం చెందారంట. తన్మయత్వం చెంది అసలుదారులు కారుస్తూ ధర్మరాజుతోటి అంటూ ఉన్నారంట, నాయన ఈరోజు మీరు ఎంత చక్కగా అలంకరించుకుని నా దగ్గరికి వచ్చారు, నాకు ఎంత ఆనందంగా ఉంది అంటే, ఈ అలంకరణ మీకు కాదు ధర్మానికి అలంకృతమైనట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. మీరందరూ ధర్మానికి ప్రతినిధులు కాబట్టి మీ అలంకరణ ధర్మానికి అలంకరణ జరిగినట్టుగా నేను భావిస్తూ ఉన్నానని అసలుదారులు కారుస్తూ తన్మయత్వం చెందుతున్నారంట భీష్మాచార్యుల వారు. మరి భీష్మాచార్యుల వారి యొక్క మనోభావన భగవంతుడికి తెలుసు. మనం భీష్మాచార్యుల వారి ఒక్కది మనోభావనే కాదు, మనందరి యొక్క మనోభావన కూడా భగవంతుడికి తెలుసు అనమాట. సో ఆయన వీళ్ళు ఏ రకంగా వెళ్తే సంతృప్తి చెందుతారో ఆ రకంగా వెళ్ళమని చెప్పి చెప్పాను అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనకున్నటువంటి సందేహాలు అడుగుతూ ఉంటే భీష్మదేవుల వారు సమాధానం చెప్పబోతూ ఉంటే ద్రౌపది నవ్విందంట. గొల్లు నవ్వితే అప్పుడు భీష్ముల వారు అడుగుతూ ఉన్నారు, ఏం మా తల్లి నవ్వుతూ ఉన్నావు అని. అప్పుడు ద్రౌపది అంటూ ఉంది, స్వామి నిండు సభలో నా బట్టలు వాళ్ళు వివస్త్రను చేస్తూ ఉంటే, నా బట్టలు తీసేస్తూ ఉంటే అప్పుడు పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు, ఈరోజు ధర్మం గురించి మాట్లాడుతున్నారా అని. నా బట్టలు తీసేస్తూ ఉంటే పల్లెత్తు మాట అనలేదు, ఈరోజు ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారా? అప్పుడు భీష్మాచార్యుల వారు అంటున్నారంట, అవునమ్మా, ఆ దుష్టుల యొక్క సాంగత్యం వల్ల నా యొక్క చైతన్యం కూడా కాలుష్యంతో నిండి ఉండింది, ఆ కాలుష్యం నుంచి నన్ను నేను ప్రక్షాళనం చేసుకునేదానికి స్వయంగా ఈ అంబసయ్య మీద పడుకున్నాను, ఆ కాలుష్యంతో నిండినటువంటి రక్తం పూర్తిగా ఉడిగిపోయిందమ్మా, ఇప్పుడు నేను పవిత్రుడయ్యాను, ధర్మం గురించి మాట్లాడే అర్హత సంపాదించాను. అంటే చూడండి, భీష్మాచార్యుల వారే ఆయన స్వతంత్రంగా ప్రాయశ్చిత్తానికి ఆయన కోరుకున్నాడు అనమాట. అర్జునుడికి చెప్పాడు, నాకు ఒక అంబసయ్య ఏర్పాటు చేయమన్నాడు, దాని మీద నేను సైనిస్తాను అన్నాడు. అందరూ మెత్తటి పాన్పు కావాలనుకుంటారు, ఎవరైనా అంబసయ్య మీద పనుకుంటారా? పొరపాటున పనుకోమని చెప్పి చెప్పినా కానీ తప్పించుకునేదానికి ప్రయత్నిస్తారు. ఈయన కోరి మరీ పనుకున్నాడు దేనికోసం అంటే ప్రాయశ్చిత్తం. మనం కూడా మన జీవితంలో ఎన్ని పాపాలు చేస్తుంటాం చెప్పండి, ఆ పాపాలకి పాశ్చాత్తాపడాలి. మొదట నేను పాపిని అని పాశ్చాత్తాపడాలా? అందుకనే నామామృతంలో ఏం చెప్పడం జరిగింది అంటే, ఎవరు శుద్ధ నామాన్ని చేయగలరు అంటే వాళ్ళ భావన ఏ రకంగా ఉండాలా, వాళ్ళ భావన ఏ రకంగా ఉండాలా అంటే, ప్రతి ఒక్క వ్యక్తి అతను అనుకోవాలంటే నేను హెల్ప్లెస్, నాకెవరూ సహాయపడేటువంటి వ్యక్తులు ఎవరూ లేరు, నేను అందరికన్నా అధముణ్ణి, నేను అందరికన్నా అభాగ్యుణ్ణి అన్నటువంటి భావన ఎవరిలో ఉంటుందో వాళ్ళు నామానికి శరణాగతి పొందగలరంట. నేను అందరికన్నా గ్రేటు, నాకందరూ హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు, నేను గొప్ప అదృష్టవంతుణ్ణి అని చెప్పి అనుకుంటే ఇంకా ఆయనకి నామంతో పనే ఉంది. నేను హెల్ప్లెస్, నాకు అసలు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, నేను చాలా దౌర్భాగ్యుణ్ణి, చాలా అధముణ్ణి అన్నటువంటి భావనలో ఉన్నవాళ్ళు ఉద్ధరింపబడతారనమాట. సో మనం కూడా ఎన్నో పాపాలు మన జీవితంలో చేశాం, మరి ఆ యొక్క ఆత్మశుద్ధి కలగకుండా పరమాత్మ తత్వాన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది? సో ఆయన ఏ రకంగా వాలంటరీగా ఆ యొక్క శయ్య మీద పనుకున్నాడో అప్పుడు ఆ రక్తం ఒడిగిపోయింది, ఇప్పుడు నేను పవిత్రుణ్ణయ్యాను తల్లి, ధర్మం గురించి మాట్లాడేదానికి అని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. సో అందువల్ల మనం కూడా, మరి మీరు అనొచ్చు ప్రభు అటైతే ఇమీడియట్ గా మాకు కూడా ఒక అంబసయ్య ఏర్పాటు చేయండి అని చెప్పి.
ఆయన అన్ని సక్రమంగా ఉంటేనే మనం కష్టంగా ఉంది. ఇంకా అంబసే మీద ఎవరు భక్తిలోకి మొదట వచ్చినా కానీ ఫస్ట్ వాళ్ళు అంబసే మీద పడుకోవాలా? ఒక సంవత్సరం రోజులు అయిన తర్వాత ఏదో ఉత్తరాయణం దక్షిణాయనం ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు లేచి నామం చేయాలా అని చెప్పి అన్నాం అనుకోండి, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల ఇక్కడ ఖాళీ అయిపోద్ది టెంపుల్ హాలు, ఎవరుండరు అన్నమాట. సో మనం తీసుకోవాల్సినటువంటి తపస్య ప్రాయశ్చిత్తం ఏంటి అంటే ఒకటే, నాలుగు నియమాలు ఖచ్చితంగా పాటించడము, భగవంతుని యొక్క దివ్య నామాన్ని జపించడము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ నామం కూడా ఏ రకంగా చేయాలా? అపరాధరహితంగా శుద్ధ నామం. మొట్టమొదటి నామం చేయడానికి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 10 అపరాధాల గురించి తెలుసుకోవాలి. ఆ 10 అపరాధాలు చేయకుండా నామం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ నామం యొక్క ప్రభావం మనలో పవిత్రత చేకూరేటట్టు చేస్తుంది. నామామృతం ఏం చెప్తుంది అంటే ఎవరైతే అపరాధాలతో నామం చేస్తారో నామం నిర్జీవమవుతుంది, ఆ నామంలో జీవం లేకుండా మన మీద ప్రభావం చూపించదు అని చెప్పి నామామృతం చెప్తూ ఉందన్నమాట. సో అందువల్ల అపరాధాలు లేకుండా మనం నామం చేయడానికి మనం ప్రయత్నించాలి. ఎప్పుడైతే ఆ రకంగా ఆ 10 అపరాధాలను మనం జాగ్రత్తగా వాటిని మనం అవాయిడ్ చేస్తూ నామం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఈ యొక్క మార్గంలో పురోభివృద్ధిని సాధిస్తాము. పురోభివృద్ధి మరి మనం పురోభివృద్ధి సాధిస్తున్నామా లేదా అన్నటువంటిది ఏ రకంగా తెలుసుకోవాలంటే చాలా సింపుల్ అన్నమాట. నామం చేసే కొంది ఇంకా చేయాలా అన్నటువంటి ఆసక్తి పెరుగుతూ ఉందా? ఆసక్తి పెరగలేదు అంటే పురోభివృద్ధి సాధించట్లేదు. భగవత్ తత్వం ఇంకా ఇంకా వినాలా అన్నటువంటి ఆసక్తి పెరుగుతూ ఉందా? పెరగట్లేదు అంటే మనం పురోభివృద్ధిని సాధించట్లేదు. భగవంతుని యొక్క సేవలో ఇంకా ఇంకా చేయాలా అన్నటువంటి భావన కలుగుతూ ఉందా? కలగట్లేదు అంటే మనలో పురోభివృద్ధి అన్నటువంటిది జరగట్లేదు. పృథు మహారాజు, అంబరీష మహారాజు వీళ్ళందరూ మహాభక్తులు అంటూ ఉన్నారు, స్వామి రెండే చేతులు పెట్టావు, అనంతమైన చేతులు ఇచ్చుంటే అనంతంగా నిన్ను సేవించి ఉండేవాడిని కదా, ఒకే ఒక్క నాలుక ఇచ్చావు అనంతమైన నాలుకలు ఇచ్చుంటే అనంతంగా నిన్ను కీర్తించి ఉండేవాడిని కదా, రెండే చెవులు ఇచ్చావు ఇంకా చెవులు ఎక్కువ ఇచ్చుంటే ఇంకా నీ యొక్క శ్రవణం చేస్తుండేవాడిని కదా అంటూ ఉన్నారు. మనకు ఉండే రెండు చేతులు చాలా ఎక్కడ చేస్తాం, అలసిపోతున్నాం అనుకుంటున్నాం, అలసిపోతున్నాం. సో మనం పురోభివృద్ధి సాధిస్తూ ఉన్నాము అంటే మనలో ఆ యొక్క ఆకర్షణ పెరగాల భగవంతుని పట్ల, అప్పుడు మనం ఈ యొక్క మార్గంలో పురోభివృద్ధిని సాధిస్తూ ఉన్నాం. ఆకర్షణ కలగట్లేదు అంటే మనం ఏదో తప్పిదం జరుగుతూ ఉంది, ఈ యొక్క భక్తియుక్త సేవా కార్యక్రమాల్లో ఏదో పొరపాట్లు చేస్తూ ఉన్నాము, దానివల్ల మనకు ఈ యొక్క ఉత్సాహము నిశ్చయము ధైర్యము ఇవన్నీ కూడా రోజు రోజుకి అంతరించిపోతూ ఉన్నాయి అన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ రకమైనటువంటి జాగ్రత్తతో సాధన మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఈ మార్గంలో పురోభివృద్ధిని సాధించి మనలో ఉన్నటువంటి కల్ముషాలన్నీ కూడా ప్రక్షాళనమై భగవంతునికి సన్నిహితమవుతాం. భగవంతునికి ఎప్పుడైతే సన్నిహితమవుతామో అప్పుడు భగవంతుడు సాక్షాత్ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన అర్జునునికి ఒక సామాన్యమైనటువంటి రథసారథి అయ్యాడు. ఎంత గొప్పతనం ఉంది దాంట్లో, రథసారథి అయ్యాడు. సో బిల్వమంగళ ఠాకూర్ ఆయన వేశ్యాలోలుడుగా ఉన్నాడు, చివరికి ఆయనలో సాక్షాత్కారం వేశ్య కలిగిస్తుంది. ఆ తర్వాత బృందావనానికి వెళ్ళిపోయి ఆధ్యాత్మిక చింతనలో తను తాను సంపూర్ణంగా కైంకర్యం చేసుకున్నాడు. మరి అంధుడు ఆయన వేశ్య కనువిప్పును కలిగించిన తిరిగి వైరాగ్యం వచ్చి వెళ్ళిపోతున్నాడంట. మనలో కూడా అప్పుడప్పుడు వైరాగ్యం కలుగుతుంది, దాన్ని సునక వైరాగ్యం అంటారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు బా ఇవన్నీ దేనికి, భగవంతుడు సేవ ఏదో చేసుకుందాం అనిపిస్తుంది. మళ్ళీ కొంచెం సుఖం వస్తే నేనే దేవుడు, దేవుడైంది అంటాను. సునక వైరా సునకం కూడా అనుకుంటుందండి, రాత్రిపూట చాలా చలిగా ఉంది, రైమండ్స్ రగ్గు ఒకటి కొనుక్కోవాలా అనుకుంటుంది. ఉదయం సూర్యుని చూసిన తర్వాత ఇవన్నీ దేనికి, వేడిగా ఉంది అనుకుంటుందండి. సో ఆ రకమైనటువంటి వైరాగ్యం. సో ఈయన కూడా వేచ అరే ఇంత పెద్ద విపరీతమైనటువంటి ఈ యొక్క ప్రళయం లాంటి ఈ యొక్క తుఫానులో నన్ను చూడడానికి వచ్చావా, చీ నీచుడా, నా మీద ఉన్నటువంటి ఆకర్షణ ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాద పద్మాల మీద కించిత్తూ ఉంటే నీ జన్మ ధన్యమైన చీపో ఇక్కడి నుంచి అని చేదరించుకునిందంట. ఆయన వచ్చేస్తూ ఉంటే మళ్ళీ దారిలో ఒక అందమైన స్త్రీ కనిపించింది, కుక్కతో ఒక వంకర మళ్ళా అది వక్రబుద్ధి వచ్చేస్తుంది. ఆమెను అనుసరిస్తూ పోయాడు, తర్వాత గొప్ప మహాత్ముడయ్యాడు, అనుసరిస్తూ పోయాడు. ఆమె ముందు నిలబడుకొని మళ్ళా ఆ వేశ్య చెప్పిన మాటలు గుర్తు జ్ఞప్తికి వచ్చాయి. ఆ పక్క పిన్నలు తీసి రెండు కళ్ళు పొట్టు చేసుకున్నాడంట. తర్వాత బృందావనానికి వెళ్ళాడు అంధుడు. బృందావనంలో భగవత్ సేవలు ఆయన కైంకర్యమైనప్పుడు స్వామి స్వయంగా వచ్చి సేవ చేసేటువంటి వాడంట బిల్వమంగళ ఠాకూర్కి. రోజు కూడా వంట వార్పు అన్ని స్వామివారు స్వయంగా చేసేవారంట. అప్పుడప్పుడు బిల్వమంగళ ఠాకూర్ అడిగేవాడంట, నాయన అసలు నువ్వెవరు అనేవాడు, నీ పేరేంటి? నా పేరు గోపాల్ అనేవాడంట. మరి మీ తల్లిదండ్రులు? నందబాబా యశోదమ్మ. విలమంగళుడు అనుకున్నాడంట బృందావనంలో చాలా మంది నందబాబా యశోదమ్మ ఆకర్షణ మీద ఆ పేర్లు పెట్టుకుని ఉంటారు అనుకున్నాడంట. నందబాబా యశోదమ్మ. తర్వాత ఎప్పుడు వెన్నా మీగడ వాటితో తయారు చేసేటువంటి వాడంట తినుబండారాలని కూడా. ఏందైనా వీటితో ఎక్కువ చేస్తావంటే అవంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడంట. చాలా ఇష్టం. అయితే విలమంగళ ఠాకూర్ కృష్ణ కరుణామృతం ఆయన రచించారు. ఆయన చెప్పారు రాయలేడు, ఎందువల్ల అంధుడు. అది ఎవరు రాశారు? స్వయంగా కృష్ణుడు స్వయంగా రాశాడు అనమాట. అయితే భగవంతుడు అన్ని రసాలు కావాలా? రోజంతా సేవ చేసి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒక కిల్మిషం కూడా చేసేవాడు, ఏడిపించిపోయేవాడు అంట. ఈ కృష్ణ కరుణామృతం పూర్తిగా ఆయన చెప్తే ఈయన రాసిన తర్వాత బిల్వమంగళ ఠాకూర్ అడిగాడంట, ఏం బాగా రాశావా అన్నాడంట. అప్పుడు భగవంతుడు అంటున్నాడంట, ముత్యాల లాంటి అక్షరాలతో రాశాను, అద్భుతంగా రాశాను అన్నాడు, చాలా చక్కగా రాశాను అన్నాడు. అయితే ఒక చిన్న పొరపాటు జరిగిందండి. ఏంటది అన్నాడు. రాసిన అన్ని తాళపత్రాల మీద శిలా దొల్లిచ్చేశాను అన్నాడంట. రాసిన అన్ని తాళపత్రాల మీద శిలా దొల్లిచ్చేశాను అన్నాడంట. విలమంగళ ఠాకూర్, అరే జీవిత ధ్యేయంగా భావించి నేను ఈ యొక్క గ్రంథాన్ని నేను చెప్తే ఇప్పుడు శిలా దొల్లిచ్చేశానంటే చిన్న పొరపాట అది. ఆగ్రహించి భగవంతుడిని ఇట్లా చేత్తో ఫాట్ అని కొట్టాడంట భగవంతుడు. భగవంతుడు గట్టి దెబ్బ తగిలింది. లేచాడు ఆయన, లేచి కోపం వచ్చి వెళ్ళిపోయాడంట అక్కడి నుంచి. వెళ్ళిపోతూ మళ్ళా చూడండి భగవంతుడు ఎంత కరుణామూర్తి. అక్కడ ఉన్నటువంటి శిష్యులతో చెప్పాడంట, నేను లేకుండా వీడు ఉండలేడు బిల్వమంగళుడు, చెప్పు నన్ను చూడాలంటే దక్షిణ దేశంలో పలాని దగ్గర ఉంటాను, అక్కడికి రమ్మని చెప్పాను. ఈరోజు మనందరం కూడా మనుషులందరూ ఏమనుకుంటారంటే దుఃఖానికి కారణం నాకు అది లేదు ఇది లేదు ఇవన్నీ దుఃఖానికి కారణం అని చెప్పి అనుకుంటారు. కానీ ఆనంద సాగరుడైనటువంటి ఆ భగవంతుడు మనతో లేదు, అది దుఃఖానికి కారణం. 3 రోజులు ఎప్పుడైతే ఆ గడిచిందో ఈ పిల్లవాడు రాలేదో అప్పుడు బిల్వమంగళ ఠాకూర్ చాలా విరహాన్ని చెందాడు, కలత చెందాడు అనమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో చెప్తున్నాడంట, ఆ బాలుడేడి, వాడి యొక్క మాట చాలా మధురమైనటువంటిది, వాడి యొక్క చేష్టలు ఏదైనా మధురం, ఏది ఆ బాలుడేడి అన్నాడంట. అప్పుడు వాళ్ళు చెప్పారంట, స్వామి మీరు నిన్న మంచి బాక్సింగ్ మంచి దెబ్బ కొట్టారు కదా, కలత చెందాడు వెళ్ళిపోయాడు, చూడాలనుకుంటే దక్షిణ దేశంలో ఎక్కడో ఉంటాడంట రమ్మన్నాడు అన్న. సో ఈయన సరే పోదాం పదండి అని కేరళకు వచ్చాడంట. వస్తే అదొక పెద్ద అరణ్యం అంట, అదే అక్కడ అనంత పద్మనాభ. 28 కిలోమీటర్ల విస్తీర్ణంలో విగ్రహం ఉండిందంట మొట్టమొదట. దాంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆ విగ్రహం తాకిన తర్వాత ఈయనకు బిల్వమంగళకి దృష్టి వచ్చిందంట. తీరా చూస్తే విరాట రూపం, పెద్ద విగ్రహం అనమాట. అప్పుడు బిల్వమంగళ చెప్పాడంట, స్వామి నేను మానవ మాత్రుని, నా శక్తికి తగ్గట్టు తగ్గవయ్యా నువ్వు, నిన్ను సేవించుకునేదాని కాదు. అప్పుడు 18 అడుగులకి స్వామి వారు తగ్గారండి. సో ఈ రకంగా భగవంతుడు మనలో పవిత్రత అన్నటువంటిది ఉంటే, అరే దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, లక్ష్మీ సహస్ర సత సంభ్రమ సేవ్యమానం, సహస్ర కోటి లక్ష్ములు ఆయన పాదపద్మాలను సేవించేటువంటి ఆ దేవదేవుడు ఆయన ఒక భక్తుడిని సంతృప్తిపరచడానికి ఇంటిలోకి వచ్చి ఊడిగం చేస్తున్నాడంటే మరి ఆ భక్తుల్లో ఉండాల్సినటువంటి అర్హత ఏంటో ఆలోచించండి. విలమంగళ ఠాకూర్ దగ్గరికి వచ్చి వంట వార్పు చేస్తున్నాడు, ఇంటి పని వంట పని చేస్తున్నాడు అంటే ఆ భక్తుల్లో ఉండాల్సినటువంటి అర్హత ఏంటి? ఆ భక్తుల్లో ఉండాల్సినటువంటి అర్హత ఏంటి? ఇక్కడ కూడా కొండ మీద అనంతాళ్వారు ఆయన భగవంతుడికి ఒకరోజు మాల కుడుతూ ఉన్నాడంట. మాల కుడుతూ ఉంటే స్వామివారు పిలిచారంట, ఏ అక్కడ ఉన్నటువంటి అర్చకులకు చెప్పాడంట, అనంతాళ్వారిని పిలువ అన్నాడంట. పిలువంటే అనంతాళ్వారు చెప్పాడంట, నేను రాను ఇప్పుడు అన్నాడంట, పని చేసి తర్వాత వస్తానన్నాడు. అరే నేను పిలుస్తా ఉంటే పని చేసి మళ్ళా వస్తానంటాడు ఏంటి? తర్వాత మాలంతా తయారు చేసిన తర్వాత అప్పుడు తీసుకుని వెళ్ళాడంట స్వామి దగ్గరికి. అప్పుడు స్వామివారు అడిగారు, నేను పిలిస్తే రానంటావు ఏంటి అన్నాడు. అడిగితే అప్పుడు స్వామివారు అన్నారంట, నీ మాల వద్దు నువ్వు వద్దు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాడంట. అసలు ఈ కొండ మీదే ఉండదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు అనంతాలవారు చెప్తా ఉన్నాడు, ఏమయ్యా నువ్వు చెప్తే నేను వచ్చానా, నువ్వు చెప్తే నేను వచ్చానా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోవాలనా? అయినా అసలు విషయం చెప్పయ్యా, నువ్వు టెనెంట్వి నేను టెనెంట్ అయ్యా ఇక్కడ, కాకపోతే నువ్వు కొంచెం ముందు వచ్చావు అంతే. అసలు ఎవరయ్యా ప్రాపర్టీ ఓనర్ ఇక్కడ? వరాహ స్వామి ఆయన దగ్గర నువ్వు బాడుక్కున్నావు, నేను కూడా ఒక బాడుగులాగా నేను కూడా నీ వెనకాల వచ్చాను. కొంచెం ముందు వచ్చినంత మాత్రాన ముందొచ్చిన టెనెంట్ వెనకాల టెనెంట్ పొమ్మని చెప్పేదానికి అవకాశం ఉందా? వలేవాడు నేనేం వెళ్ళను, మీరు చెప్తే నేను రాలేదన్న. ఇన్ని మాట్లాడేసరికి స్వామికి, ఒరే వీటి ఒక్క మాట అంటే ఇన్ని మాట్లాడుతున్నాడని చెప్పి, సరే నాన్న నేను కాపు నువ్వు నీ లెక్చర్ అని చెప్పి నేను వేసుకుంటా మాలని ఆయనే తీసి స్వయంగా వేసేసుకున్నాడంట మాల. స్వామి స్వయంగా ఆయన వేసేసుకున్నాడంట మాల. తర్వాత అప్పుడు స్వామి తోటి అనంతాల వారు మళ్ళా ప్రసన్నంగా మాట్లాడుతున్నారు, స్వామి క్షమించండి మీరు పిలిస్తే రాలేదు నేను, తప్పే, కానీ గురువాజ్ఞ ఏమిటి అంటే పూలు ఏ రకంగా కుట్టాలా, అది చెట్టులో వికసించేటప్పుడు ఆ పువ్వు కొయ్యాలంట, అది పూర్తిగా వికసించక ముందే మాల తయారు చేయాలంట, పూర్తిగా వికసిస్తే పరిమళం పోతుందంట, పరిమళం లేనటువంటి పుష్పాన్ని మీ కైంకర్యానికి వినియోగించకూడదంట, అందువల్ల రామాంజలి వారు నాకు వచ్చేటప్పుడే చెప్పారు ఏ రకంగా మాల తయారు చేయాలా అని చెప్పి, మీరు పిలిచినప్పుడు నేను మాల కుడుతూ ఉన్నాను, నేను అప్పుడు కానీ వచ్చినట్లయితే ఇవి వికసిస్తాయి పరిమళం పోతుంది, అప్పుడు నేను గురువు ఆజ్ఞను పాటించిన వాడిని పాటించలేదు అవుతుంది, ఆయన పాటించకుండా ఉన్నట్టు అవుతుంది, అందువల్ల నేను మీరు పిలిచినప్పుడు రాలేదు అన్నాను. అప్పుడు స్వామివారు అన్న, నీలో గురుభక్తిని నేను పరీక్షించడానికి పిలిచాను ఆయన, చాలా గొప్పగా ఉంది నీలో గురుభక్తి అన్నాడు. సో ఈ రకంగా మనం ఎప్పుడైతే ఆ యొక్క పవిత్రత అన్నటువంటిది ఉంటుందో, భగవంతుడు ఆయన మనం చూసాం బృందావనంలో ఆయన మదనమోహన విగ్రహం రోజు కళ్ళొకొచ్చి సనాతన గోస్వామిని నీ దగ్గర వచ్చి ఉండాలని చెప్పి అనుకుంటున్నాను నీ దగ్గరికి తెచ్చిపెట్టుకో అన్నాడు. సనాతన గోస్వామి ఏమంటున్నాడు, స్వామి నిన్ను చూసుకునే స్తోమత నాకు లేదు, నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండు. ఒకరోజు స్వయంగా ఆయన వచ్చి ఈయన వాకిరి దగ్గరకు వచ్చేసరికి ఆయన పన్న కుటీరంలో ఆయన వచ్చేస్తున్నారు, నువ్వు నేను ఎంత బతికిలాడా నువ్వు తెచ్చుకోవట్లేదు నేనే వచ్చేసాను. అప్పుడు సనాతన గోస్వామి చెప్పాడు, అయితే ఒక కండిషన్, నా స్తోమతకు తగ్గట్టుగా మిమ్మల్ని చూసుకుంటాను, దానికి మీరు అంగీకరించి ఉంటే ఉండండి, మళ్ళీ డిమాండ్స్ ఏమి ఉండకూడదు, నాకు అది కావాలా ఇది కావాలి, నేను భేద విప్రుణ్ణి నేను. సరే అన్నాడు. సరే అంటే ఈయనకేదో భిక్షాటన మధుకరికి వెళ్ళేవాడు, భిక్ష తీసుకుని వచ్చి అది కొంచెం భగవంతుడికి ఇచ్చేవాడు, కొంచెం ఏం తీసుకునేవాడు. ఒకరోజు భగవంతుడికి రెండు రొట్టెలు వచ్చాయి, ఒక రొట్టె ఇచ్చాడు అనమాట. అప్పుడు భగవంతుడు మెల్లిగాడు కదా, ఏ సనాతన కొంచెం ఉప్పు ఉంటే పెడతావు అన్నాడు. అప్పుడు సనాతన కోసం చూడు 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 చూడు, ఈ రోజు ఉప్పు అడిగావు, రేపు కారం అడుగుతావు, ఎల్లుండి తీపి అడుగుతావు, ఏమయ్యా నీకు మొదట చెప్పాను నా స్తోమతకి తగ్గట్టుగా నేను చూసుకుంటానని, ఈ డిమాండ్స్ అన్ని నా వల్ల కాదు, వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నాడు. స్వామివారు అంటున్నాడు, కొంచెం ఉప్పు అడిగిన దానికే కోపడతావు, రేపటి నుంచి ఏం అడగను, నువ్వు ఇష్టం వచ్చినట్టు నన్ను చూసుకోవాలి, రేపటి నుంచి నేను చూసుకోవాలి. సో అంటే ఆ యొక్క ఇంటిమసీ, ఆయన ఆ సన్నిహితం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ పవిత్రత నుంచి వస్తూ ఉంది. ఆ పవిత్రత నుంచి ప్రభుపాదుల వారు కూడా మనకు ఒక గొప్ప సందేశం ఇచ్చారు. ఏం సందేశం ఇచ్చారు అంటే, ఎవరన్నా ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి నువ్వు మీరు భగవంతుని చూశారా అన్నప్పుడు ప్రభుపాదుల వారు ఏం చెప్పేవారు, నువ్వెందుకు చూడాలనుకుంటున్నావు రా పిచ్చోడా, నువ్వు చూడాలంటే చాలా కష్టం రా, నీలో గొప్పతనం చూసి ఆయన వచ్చి నిన్ను చూసేటట్టు చేసుకోవడం అది ఉత్తమం రా నాయన అని చెప్పారు. ఒక రాజును చూడడానికి మనం వెళ్ళాలంటే చాలా కష్టం, రాజే మనల్ని చూడడానికి రావాలా అంటే అది చాలా సులభం. ఏముంది, ఒక ప్రత్యేకమైనటువంటి బోయింగ్ ఫ్లైట్ లో తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో దిగేస్తాడు, మన దగ్గరకు వచ్చి చూసేస్తాడు, అయిపోయింది ఫినిష్. రాజకవి కావాలి భగవంతుడికి ఈ క్షణం, ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడం లేదు, అయితే మన కళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించాడంటే ఆయన మన ముందే ఉన్నాడు, అది ఆయనే తొలగించగలడు. సో భగవంతుడికి చాలా సులభం. సో అది ఎప్పుడు వీలవుతుంది అంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క కల్ముషాలన్నీ ప్రక్షాళనమైనప్పుడు, కల్ముషాలు ప్రక్షాళనమైనప్పుడు. ఆ ప్రక్షాళనం ఎప్పుడవుతాయి, శుద్ధనామం మనం చేసినప్పుడు, సేవలు భగవంతునికి చేసినప్పుడు. సో నామామృతంలో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఉంది, ఏంటది అంటే నామం మనల్ని ఉద్ధరింపజేస్తుంది అట్టని చెప్పి నామమే అన్నిటికీ మూలం, ఇంకేమి చేయకూడదని కాదు, నవవిధ భక్తిలో ఉన్నటువంటివన్నీ కూడా నామంతో చేర్చాలా అని. నవవిధ భక్తులన్నీ చేసి ఈ భక్తులు ఒక్కటే చేయొచ్చు ఇంకా నామంతో పని లేదు అని కాదు, ఈ భక్తియుక్త సేవా కార్యక్రమాలతో నామాన్ని మళ్ళా కలపాలా. ఎప్పుడైతే ఆ రకంగా మనం ఆ యొక్క శుద్ధ నామాన్ని మనం చేయడానికి మనం ప్రయత్నం చేస్తామో, అప్పుడు మన హృదయంలో ప్రహ్లాదుడు చెప్పినట్టుగా నామ రూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి ఆ హృదయాలను నువ్వు ప్రక్షాళనం కావిస్తావయ్యా అంటున్నాడు, హృదయాల్ని ప్రక్షాళనం కావిస్తావు అంటున్నాడు. అయితే భగవంతుడు ఇక్కడ మనకేంటి అంటే, నిన్న కూడా నేను చెప్పినట్టుగా మాయా భగవంతుడు భక్తిలోకి వచ్చిన తర్వాత ఈ రెండు ఏకకాలంలో మన ముందుకు వస్తూ ఉంటాయి. మనం దేనికి మక్కువ చూపుతామో దాన్ని బట్టి మన పురోభివృద్ధి అన్నటువంటిది ఆధారపడి ఉంటుంది.
పురోభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది.
సో భగవంతుడు ఆయన ఆయన సేవా భాగ్యం ఇస్తాడు, మాయ యొక్క సేవా భాగ్యం ఇస్తాడు, రెండు ఉంటాయి. మనం దేన్ని చూస్ చేసుకుంటాం దాన్ని బట్టి మనకు మార్క్స్ పడుతూ ఉంటాయన్న విషయం నేను చెప్పాను. ఆ పరీక్ష అన్నటువంటిది ప్రతి క్షణంలో ప్రతి లవంలో కూడా మన జీవితంలో ఉంటుంది. మనం ఎప్పుడు కృష్ణుని మనం కోరుకుంటామో, ఉదాహరణకి దుర్యోధనుడికి అర్జునునికి పరీక్ష పెట్టారు, 10,000 నారాయణ సైన్యం ఒక పక్షాన ఉన్నారు, నేను ఒక్కడే ఒక పక్షాన. అయితే వాళ్ళు నాతో సమానమైనటువంటి యోధులు, నేను మాత్రం ఆయుధం పట్టను, నేను మాత్రం ఆయుధం పట్టను. అక్కడ విశ్వాసానికి పరీక్ష, విశ్వాసానికి పరీక్ష. మరి అర్జునుడు ఏం చేశాడు, స్వామి మీరు ఆయుధం పట్టకపోయినా కానీ మీరే నాకు కావాలన్నాడు, గెలిచాడు. అంతే, ఆ రోజే నిర్ణయింపబడింది కురుక్షేత్రంలో పాండవులు విజయాన్ని సాధించారని, తర్వాత కాదు. అది తెలుసుకున్నటువంటి సంజయుడు మహాభారతం జరగక యుద్ధం జరగక ముందే, కురుక్షేత్ర యుద్ధం జరగక ముందే, ఎత్ర యోగీశ్వరో కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతిర్ ధ్రువాణి తిర్మతిర్మమ అని ముందే చెప్పగలిగాడు అంటే ఇది తార్కాణం. అక్కడ నిదర్శనం ఏంటి అంటే అర్జునుడి యొక్క విశ్వాసానికి పరీక్ష జరిగింది, ఆ పరీక్షలో అర్జునుడు గెలిచాడు. అటువంటిప్పుడు విజయం అక్కడ ఉంది, విజయం అక్కడ ఉంది, ఆ పరీక్షలో నెగ్గాడనమాట. సో గెలిచాడు, ఆ పరీక్షలో గెలిచాడు. సో మనకు కూడా ఆ యొక్క ఇక్కడేమో దుర్యోధనుడు చెమట్లు పడుతున్నాయి, పొరపాటున 10,000 నారాయణ సైన్యాన్ని అర్జునుడు కానీ కోరుకుంటే ఈయన ఆయుధం పట్టనటువంటి ఈయన దిష్టిబొమ్మలాగా ముందు పెట్టుకుంటానా ఏంటి, నా కర్మ గాలింది, నేను మొదట వచ్చాను కానీ రెండోసారి అడిగే అవకాశం నా మీద పడింది అని చెప్పి చెమట్లు కక్కుతున్నాడంట వీడు దుర్మార్గుడు. వారికి తెలియదు భగవంతుని యొక్క మహిమ. అరే ఆయన క్రీగంటి చూపుతోటి సృష్టిలో ఉన్నటువంటి 33,000 కోట్ల దేవతలు కూడా గడగడగడగడగడ వణుకుతూ పనులు చేస్తూ ఉన్నారంట. అటువంటి ఆ దేవదేవుడు ఆయన ఆయుధం పట్టాలా ఎవరన్నా సంవరించాలా అంటే, ఆయన యుద్ధం చేయాలా ఎవరన్నా సంవరించాలా అంటే, మరి భక్తుడు కోరుకుంటే అది చేస్తాడు, అది వేరే విషయం. భక్తుడు భీష్మాచార్యుల వారు ఈయన రథాన్ని నడుపుతూ ఉంటే అరే దేవదేవుణ్ణి రథం నడుపుతూ చలో చలో చల్ అడెక్కడ చూస్తాం మనం. ఆయన యొక్క కోరికేంటి, వివత్స రసంలో చూడ రౌద్ర రసంలో భగవంతుని చూడాలనుకున్నాడు. అప్పుడు విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి రౌద్రమైనటువంటి ప్రళయకాల రుద్రుల్లాగా ఆయన భీకరమైనటువంటి పోరు చేస్తున్నాడంట. ఆ రోజు 12వ రోజు యుద్ధంలో అతి భీకరంగా యుద్ధం చేస్తున్నాడు భీష్మాచార్యులు. అర్జునుడి యొక్క శక్తి నిర్వీర్యమైంది, శరీరం అంతా కూడా తూట్లు పడిపోయింది, దల్లెడి అయిపోయింది అనమాట, రక్తం దారలుగా కారుతుంది, శక్తి నిర్వీర్యం అయిపోయింది. ఒక్కొక్క బాణం ఆయన వదులుతూ ఉంటే అర్జునుడికి తగలకుండా తప్పించడానికి భగవంతుడు రథాన్ని ఒక అడుగు కిందకి నెడుతున్నాడు, పక్క కదులుతున్నాడు, ఆయన నిలబడుతున్నాడు. ఆ బాణం వచ్చి స్వామివారికి తగులుతూ ఉంది. ఆ బాణం తగిలేటప్పుడు స్వామివారికి భీష్మాచార్యుల వారి యొక్క మనోభావం తెలుస్తుందంట. ఏమని అంటే, చల్ చల్ ఇది చూడదలుచుకోలేను, నేను రౌద్రంగా చూడాలనుకుంటున్నాను మిమ్మల్ని, రౌద్రంగా చూడాలనుకుంటున్నాను. మరి ప్రపంచానికి అంతా కూడా ప్రతిజ్ఞ చేశాను నేను ఆయుధం పట్టనని చెప్పి. వాళ్ళు ఏమన్నా అనుకోని, నా భక్తుడి కోరిక మాత్రం తీర్చేయాల్సిందే. భక్తుల్ని కోరిక తీర్చడం కోసం భగవంతుడు ఆయన యొక్క ఇంద్రియ తృప్తి కోసం చట్టాలని బ్రేక్ చేయడం అనమాట. ఆయన ఏర్పాటు చేసిన చట్టాలు ఎప్పుడు బ్రేక్ చేస్తాడు అంటే భక్తుల్ని సంతృప్తిపరచడానికి బ్రేక్ చేస్తాడంట. ఆయన చెప్పాడు నేను ఆయుధం పట్టనన్నాడు, కానీ ప్రపంచం ఏమన్నా అనుకుని మాట తప్పిన వాడని ఏమన్నా అనుకుంటారేమో ప్రపంచం, నో ప్రాబ్లం. కానీ నా భక్తుడైనటువంటి అర్జునుడిని కాపాడాలా, అదే సమయంలో నా భక్తుడైనటువంటి భీష్ముడి యొక్క కోరికను నేను తీర్చాలా అని చెప్పి ఏం చేశాడు, ఆ రథం మీద నుంచి ఏ భీష్మాచార్య అంటూ గద్గద స్వరంతో ఒక సింహం ఒక ఏనుగు మీదకు లంకించినట్టుగా గాంజిస్తూ ఏ భీష్మా అంటూ రథం మీద నుంచి దూకాడంట. ముకుటం కిందకు జారిపోయింది, కురులన్నీ కూడా విచ్చుకున్నాయి, రింగు రింగుల యొక్క కురుల మీద అక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క ధూళి కప్పబడి ఆయన యొక్క కేశములు ఏ రకంగా ఉన్నాయంటే సింహము యొక్క కేశముల్లాగా ఉన్నాయి. గద్గద స్వరంతో మహా తేజస్సుతోటి ఉద్రేకంతో ఊగిపోతూ భీష్ముని మీదకి లంకించాడంట, ఒక సింహం లంకించినట్టుగా. అది చూసినటువంటి భీష్మాచార్యుల వారి తన్మయత్వంలో భగవంతుణ్ణి స్వాగతిస్తున్నాడు, హే స్వామి రండి, హస్త సన్యాసం చేశాడు, మీ చేతుల మీదగా చావడం కన్నా మహద్భాగ్యం ఇంకే ఉంటుంది, రెండు చేతులు దాచి స్వామిని స్వాగతిస్తున్నాడంట. ఆయన కోరిక తీరింది. సో భగవంతుడు ఆ భక్తుని యొక్క కోరికను సంతృప్తిపరచడానికి ఆయన చట్టాలని కూడా లెక్క చేయడనమాట, బ్రేక్ చేస్తాడు. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, విష్ణుని యొక్క కోరిక తీర్చాడు. సో ఈ రకంగా మనం ఆ భగవంతుని యొక్క ఆ భావన ఏంటి అంటే భక్తుల కోసం భగవంతుడు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. సో ఆ పరీక్షలో నెగ్గగలగాల, అప్పుడు మనం ఈ యొక్క మార్గంలో పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉందన్నమాట. సో ఒకసారి ద్వారకలో ఒక భక్తుడు ఆయన రెగ్యులర్ గా వెళ్లి భగవంతుని దర్శించేవాడంట. దర్శిస్తూ ఉంటే వృద్ధాప్యం వచ్చింది. ఆ వృద్ధాప్యంలో ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్లి అశ్రుధారలు కారుస్తూ, నేను వృద్ధుడిని అయిపోయాను, ఇంకా మిమ్మల్ని దర్శించడానికి రాలేను అని చెప్పి బాధపడ్డాడంట. ఆ రోజు ఆ రకంగా దర్శించి ఆయన వెళ్ళిపోయి ఆయన సత్రంలో పడుకొని నిద్రపోతూ ఉంటే స్వామి స్వప్నంలోకి వచ్చాడంట. వచ్చన్నాడు, నువ్వు నన్ను దర్శించడానికి రాలేను అని చెప్పి బాధపడ్డావు, మరి నీతోటి నేను వస్తే ఎట్లుంటుంది అన్నాడంట. నీతోటి నేను వచ్చేస్తే ఎట్లుంటుంది అన్నాడు. అంటే ఈయన ఇదేంటి స్వామి, నాతో మీరు రావడం ఏంటి అన్నాడు. వస్తే ఎట్లుంటుంది అని, అంతకన్నా మహద్భాగ్యం అన్నాడు. అటంటే ఒక పని చేయి, నీ ఎద్దుల బండి తీసుకున్న మందిరం ముందుకు వచ్చేయి అన్నాడంట. ఈయన ఎద్దుల బండి తీసుకుని మందిరం ముందుకు వచ్చేస్తే గర్భగుడి తలుపులు టాక్ తెరుచుకున్నాయంట. స్వామి ఆయన ద్వారకాధీశుడు, ఇప్పుడు ద్వారకలో ఉండేటువంటి విగ్రహం ఒరిజినల్ ద్వారకాధీశుడు కాదు, ఒరిజినల్ ద్వారకాధీశుడు దాకూరులో ఉన్నాడు అనమాట. ఆయన ఒక భక్తుని కోసం, ఆయన సంతృప్తి పరచడం కోసం భగవంతుడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ విగ్రహం గర్భగుడిలో నుంచి గెంతుకుంటూ వెంటుకుంటూ టాక్ 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 వచ్చి ఎద్దుల బండి ఎక్కేసింది అనమాట. చలో పోదాం. సో ఆ ఠాకూర్కి వెళ్ళిపోయింది, భక్తుడితో వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోతే ఉదయంతో అర్చకులు వచ్చి తలుపు తెరిచారు, స్వామి లేరు, మిస్సింగ్, రేగి ఎవరు కిడ్నాప్ చేశారు స్వామిని అనుకున్నాను, స్వామి లేరు అనమాట లోపల. అప్పుడు తీరా అక్కడ గమనించినటువంటి కొంతమంది వ్యక్తులు చూశారంటే, వాళ్ళు చెప్పారు, నిన్న ఒకడు ముసలోడు దర్శనానికి వచ్చాడు కదా, వాడు బండ్లో ఎక్కించుకొని స్వామిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు అన్న. ఊరే ముసలోడు బండ్లో ఎక్కించుకొని వెళ్ళిపోవడం ఏంటి? సో ఎక్కించుకొని వెళ్ళిపోయాడు అన్న. సో వాళ్ళు అనుసరిస్తూ వెళ్లారు. డాకూర్కి వెళ్తే అక్కడ విగ్రహం ఉందన్నమాట. విగ్రహం ఉంటే వాళ్ళు, ఏ విగ్రహాన్ని దొంగతనం చేశాను, అది ఇది నీ అంతు తేలుస్తాం, అది ఇది అన్నారండి. ఇప్పుడు స్వామి దగ్గరికి ముసలాడు మొదలే వన్ టూ క్రోడ్ చివరి దశలో ఉన్నాడనమాట. అయ్యా మీరు తీసుకురామంటే నేను తీసుకొచ్చేసాను, వీళ్ళు నా మీదకి యుద్ధానికి వచ్చేసారు, నన్ను ఇరికిచ్చేసారు, ఏంటి స్వామి ఈ విపత్తులు అని చెప్పి స్వామితో అన్నాడు. స్వామితో అంటే స్వామి అన్నాడంట, నువ్వేం కలత చెందద్దు, వాళ్ళకు ఒక మాట చెప్పన్నాడు. ఏం చెప్పమంటారు స్వామి అన్నాడు, భగవంతునితో సమానంగా సరితూగేటువంటి బంగారాన్ని వాళ్ళకి తూచి తులాభారం చేసి ఇచ్చేస్తానని చెప్పి చెప్పాను. స్వామి నా దగ్గర అక్కడ అంత బంగారం ఎక్కడుందా? అరే నువ్వు చెప్పవయ్యా అన్నాడు. సరేనని చెప్పి సరే అన్నాడు. వాళ్ళకి ఆ విషయం చెప్తే వాళ్ళ దగ్గరికి అంతేశారు, వచ్చేసాడు భగవంతుడు, అంత బంగారం వచ్చినప్పుడు ఇంకో విగ్రహం చేసి అక్కడ పెట్టుకుని పూజించుకుంటాం. మన వాళ్ళు బంగార ప్రియులు, పాపం భగవత్ ప్రియులు కాదు, బంగార ప్రియులు అనమాట. సో ఇంకో విగ్రహం తయారు చేసి పూజించుకుంటాం అంతే కదా అని చెప్పి సరే అని ఒప్పుకున్నారు. మరి ఎప్పుడు? రేపు తులాభారం అన్నారు. సరే అన్నారు. ఊరంతా వచ్చిందంట చూడడానికి. పెద్ద తక్కెట ఒకటి ఏర్పాటు చేశారు, భగవంతుడి విగ్రహాన్ని దాంట్లో ఒక పక్కన పెట్టారు, ఇంకో పక్కన ఏం పెట్టాలని అర్థం కాదు ముసలాడికి. స్వామి దగ్గరకు వచ్చాడు, స్వామి మీరు ఇది చెప్పమన్నారు, చెప్పేశాను, ఇప్పుడు బంగారం ఎక్కడుంది అది కూడా చెప్పండి అన్నాడు. అప్పుడు స్వామి వారు అన్నారంట, అరే తులసీదళంతా సమానంగా తూగేటువంటి బంగారం లేదా నీ దగ్గర, అంత మాత్రం అయితే ఉంది స్వామి అన్నాడు. అటైతే ఒక పని చేయి, ఆ తులసీదళంతో సమానంగా తూగేటువంటి బంగారం ఒక తులసీదళం, రెండు కలిపి తక్కెట్లో వేసాయి అన్నాడు. ఆ రెండు ఎప్పుడైతే తక్కెట్లో వేస్తాడో టాక్ తూగిపోయింది, భగవంతుడు పైకి లేచిపోయాడు, ఈ తక్కెడికి ఇది పక్కకి కిందకు వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా చూసి ఓయమ్మో మోసం 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 అంటా ఉన్నాడంట. ఎవరో పూర్వానికి ఒకడు, ఏనుగు చాలా పెద్దది కదా, అది అపాన వాయువు ఎంత గట్టిగా ఇచ్చేస్తుందో అని చెప్పి వెనకాల కాసుకొని ఉన్నాడంట. అది పుసుక్ ఆ రకంగా వీళ్ళు ఎంత బంగారం వస్తుందో అని చెప్పి కాసుకొని ఉన్నారు. అక్కడ వచ్చేసరికి ఇంత తులసీదళంతో సమానమైనటువంటి బంగారం అదేసరికి తక్కడ తూగిపోయింది అనమాట. తూగిపోయేసరికి మోసం మోసం అన్నాడు. అప్పుడు అక్కడ ఉండే పెద్ద మనుషులు అన్నారు, మోసం ఏముందయ్యా, మరి భగవంతుడు ఇదేస్తే తూగిపోయాడు. ఆయన ఏం చెప్పాడు ముసలాయన, భగవంతుడికి తూగిపోయేదానికి సమానమైన బంగారంతో ఇస్తానన్నాడు, మరి దీంతో తూగిపోయాడు, మరి ఏం చేస్తాం తీసుకోమని, ఇది ఎవరి ముక్కులో పెట్టుకుంటాం, మాకేం వద్దులే అని చెప్పి ఆయన వెళ్ళిపోయారండి. మాకేం వద్దులే అని చెప్పి వెళ్ళిపోయారండి. సో ఇక్కడ చూడండి, వాళ్ళు అన్ని రోజుల నుంచి అర్చన చేస్తున్నా గానీ ఆ భగవంతుని పట్ల వాళ్ళు ఆ యొక్క బంధాన్ని ఏర్పరచుకోలేదు. వాళ్ళు బంగారానికి బానిసలు అయిపోయారు. వాళ్ళు భగవంతుడితో సమానంగా బంగారం ఇస్తారంటే ఓకే, భగవంతుడు వద్దు బంగారం చూస్ చేసుకున్నారు, భగవంతుడు వద్దు బంగారం కావాలనుకున్నారు. సో మనం కూడా రాధా గోవింద హస్త సఖి బృంద వాళ్ళు మనకు కావాలనా, లేకపోతే ప్రాపంచికమైనటువంటి విషయాలు కావాలనా, ప్రతి క్షణం ప్రతి లవంలో కూడా మన జీవితాల్లో కూడా పరీక్ష జరుగుతూ ఉంటుంది. ఎన్ని ఎక్కువసార్లు భగవంతుని పట్ల మక్కువ మనం చూపిస్తామో అప్పుడు మనం ఈ యొక్క మార్గంలో పురోభివృద్ధిని సాధించడానికి మనకు మార్క్స్ పడుతూ ఉంటాయన్నమాట. సో అందువల్ల మనం ఆకర్షణ పెంపొందించుకునే దానికి మనం ఏం చేయాలి అంటే శుద్ధనామం చేస్తూ శ్రవణం, భగవత్ తత్వం గురించి శ్రవణం చేస్తూ ఉండాలి. వినిందే అయి ఉండొచ్చు, వింటూ ఉండాలి, వింటూ ఉండాలి. ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే విన్నంత మాత్రాన కాదు, ఆచరించినప్పుడు నువ్వు నిజంగా విన్నట్టు అని చెప్పి చెప్తున్నారు. మనం ఎప్పుడైతే విన్నది ఆచరిస్తామో అప్పుడు నిజంగా విన్నట్టు అంట. మనం ఎన్ని రోజులు మనం విన్నా కానీ ఆచరించిన పక్షంలో అది విన్నట్టే కాదనమాట. సో విన్నాము అంటే అది ఆచరించాలి, ఆచరించినప్పుడే అది విన్నట్టు అనుకుతుంది అనమాట. సో అందువల్ల మనం ఈ యొక్క తీవ్రమైనటువంటి, ఎందువల్ల అంటే కలియుగంలో ఆచార్యులు ఏం చెప్తున్నారు, ఇంతకు ముందు యుగాల్లో ఏంటి అంటే సత్యయుగంలో ఎన్ని సంవత్సరాలు జీవించేవాళ్ళు, వినడానికే చాలా భయంగా ఉంది, 100,000 సంవత్సరాలు. కలియుగంలో 100,000 సంవత్సరాలు జీవించడం అంటే చాలా కష్టం. 100,000 సంవత్సరాలు జీవించేవాళ్ళు, వాళ్ళకి చాలా టైం ఉండింది భగవద్భక్తి చేయడానికి అనమాట. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడంట. 60,000 సంవత్సరాలు. మనం 100 సంవత్సరాలు అని చెప్పి అన్నారు కానీ దాంట్లో కూడా ఇప్పుడు యావరేజ్ ఏమైపోయింది, 43 సంవత్సరాలకు 37 సంవత్సరాలకు పడిపోయిందండి యావరేజ్. జీవిత కాలం పడిపోయింది, డెమినిష్ అవుతుంది, పోయే కొంది. తర్వాత రాబోయే రోజుల్లో కలి ప్రోగ్రెస్ అయ్యే కొంది. ఎవడికన్నా 30 సంవత్సరాలు జీవించాడంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనమాట. ఒక గిన్నేసి వాడు దాని మీద ఎక్కిస్తారనమాట వాడిని, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్. 30 సంవత్సరాలు జీవిస్తే వాడు చాలా గొప్ప ఇదవుతుంది. సో ఆయుష్ తగ్గిపోతుంది. అందుకనే నారదులు వారు అడుగుతూ ఉన్నారు, ఆయుష్ అల్పం కలియుగంలో, తర్వాత తెలివితేటలు అల్పం. నిజమైన తెలివితేటలు ఏంటి, భగవతత్వ విజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాడు నిజమైన తెలియగలవాడు. ఈరోజు ఏదేదో తెలుసుకుంటూ ఉన్నారు. సనాతన గోస్వామి కూడా చైతన్య మహాప్రభుని కలిసినప్పుడు చైతన్య మహాప్రభు పండితం సంబోధిస్తాయనే ఉన్నారు, దయచేసి నన్ను పండితుడు అనొద్దన్నారు. ఎందుకని అనొద్దు అంటే నేనంటే ఎవరో నేను ఇంకా తెలుసుకోలేదు. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోనంత వరకు, పరమాత్మతత్వాన్ని తెలుసుకోనంత వరకు అవి తెలివితేటలు కానే కావన్నమాట. ఆత్మతత్వం తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ. ఇంతకు ముందు రోజుల్లో అసలు పేపర్ పని ఎందుకు వచ్చిందండి, ఇప్పుడు ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఎందుకు కనుక్కున్నారు. ఇంతకు ముందు రోజుల్లో గురువు గారు వేదాలు ఉపనిషత్తులు చెబితే అవి బుర్రలో స్థిరంగా ఉండేటమంట, కానీ మన బుర్రలో వీటికి స్థలం లేదు, వేరేవి చాలా ఉన్నాయన్నమాట. సో జ్ఞాపక శక్తి లేదు, అందువల్ల పేపర్ కనుక్కునేదానికి అవకాశం. చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందండి, మేము పేపర్ కనుక్కున్నాం, అది కనుక్కున్నాం, ఇది కనుక్కున్నాం. పిచ్చోడా, అవసరం ఇంతకు ముందు లేదు, ఇప్పుడు మనకు జ్ఞాపక శక్తి లేదు, మందబుద్ధి కాబట్టి వీటన్నిటి అవసరం ఏర్పడింది. ఇప్పుడు గురుగారు చెప్తే జ్ఞాపక శక్తి, మనం ఇప్పుడు విన్నది తర్వాత మర్చిపోతాం. ఇంతకు ముందు రోజుల్లో అంత జ్ఞాపక శక్తి ఉండింది, ఓర్పు సహనం ఉండింది, జీవిత కాలం ఉండింది, ఆరోగ్యం ఉండింది. ఇప్పుడు ఏంటి అంటే 30 ఏళ్లకే 3వ కాలం వస్తా ఉందన్నమాట. ఈయన కర్ర అందరికీ 20-25 దాటే కొంది కీళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, మెడ నొప్పులు అన్ని వచ్చేస్తున్నాయి. కానీ ఇంతకు ముందు రోజుల్లో చాలా శక్తివంతులుగా, ఆరోగ్యం కూడా, శరీర సౌష్ఠవం కూడా బాగా ఉండింది. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ఇంతకు ముందు రోజుల్లో బియ్య బస్తా ఎంత ఉండింది, 100 కేజీలు మొట్టమొదట. అంటే మనిషి కెపాసిటీ 100 కేజీలు ఈజీగా ఎత్తి బండి మీద పెట్టేసేవాడు అనమాట. అదేమైంది, 70కి దిగింది, తర్వాత ఏమైంది, 50కి దిగింది, ఇప్పుడు 25 కేజీస్ ప్యాకెట్ రైస్. తర్వాత రాబోయే రోజుల్లో ఏమవుతుంది అంటే 10 కేజీస్, 5 కేజీస్, 2 కేజీస్, 1 కేజీ. వాడు 1 కేజీ అట్ట ఎత్తితే శరీర సౌష్ఠవం కూడా తగ్గిపోయింది, శరీర సౌష్ఠవం కూడా తగ్గిపోయింది. ఇంతకు ముందు చూడండి, ఎక్కడన్నా మనం కన్స్ట్రక్షన్ అక్కడ చూస్తే నెత్తి నిండుకు ఇటుకరాళ్ళు పట్టుకుని పోయేవాళ్ళు అనమాట. ఇప్పుడు 1 ఇటుకర అట్ట పట్టుకుని వాడు అట్టా పోతా ఉంటాడు, రోజంతా 10 ఇటుకరాలు మారుతాడు, అయిపోయింది, కూలు తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళ మన ఏ ఒకటైనా మోసేదంటే, నువ్వు మోయి స్వామి నీకు తెలుస్తుందా అంటాడు, నువ్వు మోయి స్వామి నీకు తెలుస్తుందా. సో ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు కలియుగంలో, అందుకనే దౌర్భాగ్య స్థితి అనమాట. అన్ని మైనస్. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన పట్ల ఆసక్తి అసలు ఉండదు, లాస్ట్ ప్రయారిటీ. చూస్తాంలే స్వామి, పోస్ట్ పోన్మెంట్, రేపు చేస్తాం. పూర్వానికి ఎవడో ఒకడు ఉన్నాడంట, ఇంకో 5 మినిట్స్ ఉంది కదా, పూర్వానికి ఎవడో కైలాష్ అని ఒకడు ఉన్నాడంట. కైలాష్ ఎన్నుంటారు మీరు కథ, వాడు నారదముని ఫ్రెండ్ అంట. నారదముని ఒకసారి వచ్చి వాడి దగ్గరికి పలకరించడానికి వచ్చాడంట. పలకరించడానికి వస్తే వాడు ఏదో నమస్కారం అంతా చేసి మర్యాదలు చేశారు. చేసిన తర్వాత నారదముని అడిగాడంట, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అన్నాడంట. వైకుంఠానికి పోతున్నాను కైలాష్, నువ్వు వస్తానంటే తీసుకెళ్తాను అన్నాడు. ఇప్పుడు వాడు అన్నాడు, బాబా బాబు, ఈ ఒక్కసారి క్షమించండి, పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, విద్యాబుద్ధులన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు వస్తాను, ఈసారికి మీరు వెళ్ళిపోండి అన్న అంట. నాదమ్మని వెళ్ళిపోయాడు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత వచ్చాడంట. పిల్లలు పెరిగారు, విద్యాబుద్ధులు అన్ని నేర్చుకున్నారు అనమాట. నారదముని చూసి ఆహ్వానించి మర్యాదలన్నీ చేసిన తర్వాత అప్పుడు నారదముని అని అంట, అరే కైలాస్ వైకుంఠానికి వెళ్తున్నాను, ఇప్పుడన్నా ఆలస్యం ఏం లేదు, రాపోదాం అన్నాడు. అప్పుడు వాడు అన్నాడంట, స్వామి విద్య అయితే నేర్పించాను, బాధ్యతలు వీళ్ళకి రాలేదు, ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేస్తారు, బాధ్యత లేదు, అందువల్ల ఈ ఒక్కసారి క్షమించండి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తానని చెప్పి చెప్పానండి. సరే అని చెప్పి నారదముని నారాయణ నారాయణ అనుకుంటూ వైకుంఠానికి. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత వస్తే ఆ ఇంటి ముందు పెద్ద బోర్డు ఒకటి పెట్టున్నారంట. ఆ బోర్డు మీద ఏం రాస్తుంది అంటే లేట్ కైలాష్ అని ఉందంట. అంటే ఈయన బకెట్ దన్నేశాడు, పోయాడు ఈయన. అప్పుడు నారదముని లోపలికి వెళ్ళిన తర్వాత కుమారులు ఏడుస్తూ మా తండ్రి పోయాడు అని చెప్పి బాధపడ్డారంట. ఏదో మర్యాదలు చేయబోతే నారదముని అన్నారంట, మీరే పుట్టేడు దుఃఖంలో ఉన్నారు, ఇంకా నాకేం మర్యాదలు చేస్తాలో నాయన, వద్దులే అని చెప్పి నేను వచ్చేస్తా ఉన్నాను. వచ్చేస్తూ ఉంటే గేట్ దగ్గర ఒక పెద్ద కుక్క ఒకటి నారదముని చూసి బావు బావు అని మెరుగుతా ఉన్నాను. నారదముని అది మురుగుతూ ఉంటే నవ్వుతూ, అరే కైలాష్ ఏంట్రా కుక్క జన్మెత్తావు అన్నాడంట. ఏంట్రా కుక్క జన్మెత్తాను. అప్పుడు వీడు భో భో అన్నాడు. ఏం చెప్పమంటావు స్వామి, కాయా కష్టపడి చెప్పి చాలా సంపాదించాను, ఈ దుర్మార్గులకు అసలు బాధ్యతే లేదు, ఎక్కడ వదిలేసిన వస్తువులు అక్కడ వదిలేస్తారు, గల్లా పెట్టుకోరు, తాళం వేసుకోరు, ఇంకేం చేస్తాం, కుక్క జన్మెత్తి కాపలా కాస్తున్నాను అన్నాడంట. అప్పుడు నారదముని అన్నాడంట, అరే ఇప్పటికి కూడా ఏం ఆలస్యం లేదు, రాపోదాం వైకుంఠానికి అన్నాడు. బాబాబు ఇప్పుడు కానీ నేను వచ్చానంటే కొంప కొల్లేరైపోతుంది, ఒక్క వస్తువు కూడా వీళ్ళు జాగ్రత్తగా పెట్టుకోరు, ఈ ఒక్కసారి క్షమించండి, కొంచెం వీళ్ళు బాధ్యతలు నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా వస్తానని చెప్పి చెప్పాడండి. నారదముని బయలుదేరి వెళ్ళిపోయాడు. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత వస్తే అక్కడ కుక్క కనిపించలేదంట. అప్పుడు కుమారులను అడిగారు, ఒరే ఇక్కడ కుక్క ఉండాలి, ఏమైందిరా నాయన అన్నాడంట. బకెట్ దన్నేసింది కుక్క కూడా అన్నాడంట. ఒరే 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 ఒరే, వీడికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వీడు సద్వినియోగం చేసుకోలేదు అని చెప్పి ఈయన ఆ ఇంటి పక్కనే పొలం ఉండిందంట. పొలం మీద నడుచుకుంటా నారాయణ మంత్రం చేసుకుంటా నారదుల వారు పోతూ ఉన్నారంట. పోతూ ఉంటే ఆ పొలంలో ఒక పెద్ద పాము ఒకటి బుస్ అనేదంట. ఆ బుస్ అనేసరికి నారదముని దాన్ని చూసి మళ్ళీ నవ్వుతూ, అరే కైలాష్ ఏంట్రా పాము జన్మెత్తావు అన్నాడంట. ఏం చెప్పమంటావు స్వామి, ఇంట్లో కొంచెం వస్తువులన్నిటి కూడా ఇప్పుడు జాగ్రత్త ఏర్పడింది, బ్యాంకులు తెరిచారు, లాకర్లు అన్ని తెరిచారు, దాంట్లో లాకర్లలో పెట్టుకున్నా జాగ్రత్తగా, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా పొలంలోనే అయిపోయింది, నా కుమారులు సోంబేర్లు, వాళ్ళు నిద్ర లేచేది 11 గంటలకి, పొలం పనిలోకి వచ్చేది 12 గంటలకి, జంతువులు దొంగలు అందరూ వచ్చి పంట అంతా దోచుకుని పోతున్నారు, ఏం చేయాలని ఆలోచించి యమధర్మరాజును కోరుకున్నాను, పాము జన్మేవయ్యా అని చెప్పి, ఇప్పుడు పాము జన్మైతే పొలం కాపలా కాస్తున్నాను, ఓ జంతువు వచ్చినా దొంగ వచ్చినా బుసలు కొట్టి తరింపడేస్తున్నాను వాళ్ళు అన్నాడు. ఒరే కైలాష్ ఇప్పటికి కూడా ఆలస్యం ఏం లేదురా, రాపోదాం వైకుంఠానికి అన్నాడు. బాబాబు ఇప్పుడు గాని వచ్చానంటే పంటంతా సర్వనాశనం అయిపోద్ది, పంట చేతికి వచ్చిన తర్వాత వచ్చేస్తాను, ఈ ఒక్కసారి క్షమించాను. నారదమునికి ఒరే వీడికి ఇన్ని అవకాశాలు ఇస్తే వీడు ఇంత దుర్వినియోగం చేసుకుంటున్నాడని చెప్పి అప్పుడు నారదముని గట్టిగా చప్పట్లు దచ్చి పిలిచారంట. పిలిస్తే ఆ పిల్లలు ఇంట్లో నుంచి పరిగెట్టుకుంటూ వచ్చారు, ఏంటి మహర్షి ఏంటి మహర్షి అని చెప్పి. ఒరే మీకేమన్నా బుద్ధి ఉందిరా, ఇంతలా పాముని పొలంలో పెట్టుకుంటే రేపు మీరు పొలం పనికి వచ్చినప్పుడు కాటేసి చంపితే ఏం చేస్తారా దుర్మార్గులారా, మొదట పాము కథ ఎందుకు చూడండి అన్నాడంట. ఒరే ఆ పాము ఎప్పుడైతే చూసారో వీళ్ళు, రే కర్రలు తీసుకుంటా అన్నాడు. వీడేమో బుస్ బుస్ అన్నాడు. ఆ బుస్కి అర్థం ఏంటంటే, ఒరే నేను రా, మీ నాయన్ని రా, పొలంలో మీరు ఆలస్యంగా వస్తున్నారని చెప్పి కాపలాగా పాము జన్మెత్తి ఉన్నాను రా అని బుస్ బుస్ అంటుంటే వీళ్ళు అన్నారంట, ఒరే బుసలు ఎక్కువ కొడుతుందిరా, కాటేస్తుందేమో, తొందరగా కట్టండిరా దీన్ని అన్నారంట. ఒరే నేను రా బుసు బుసు అన్నాడంట. నేను రా, మీ నాయన్ని రా, మీ నాయన్ని రా అంటున్నాడంట. లాస్ట్కి చితకబాది చంపేశారు అన్న. అయితే వాడు చచ్చేటప్పుడు ఆ పాము రూపంలో నారదముని ఆ దేవర్షి ఆ మహాత్ముని యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ మరణించాడంట. తరువాతి జన్మలో ఒక భక్తుడిగా పుట్టి వారి యొక్క జన్మను సార్థకం చేసుకున్నాడు. సో మనం కూడా అతని చెప్పి మీరు అనద్దు, ప్రభు నారదముని వచ్చి చెప్తే వైకుంఠానికి నేను రెడీ అవుతాను అనద్దు. నారదముని ప్రతినిధులు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి చెప్తుంటారు మనకు, అయ్యా జీవిత పరమార్థం మనుష్య జన్మ భగవంతుని సేవించి తరించడము, అంతేగాని ఇక్కడేదో ప్రాపంచిక విషయాల కోసం జీవితాన్ని వృధా చేసుకోవడం కాదు అని చెప్పి నారదముని యొక్క పరంపరలో వచ్చేటువంటి ప్రతినిధులే ఎవరో ఒకరు వచ్చి మనకు చెప్తా ఉంటారు. మనం దాన్ని అబ్బా నారదముని వస్తేనే, లేకపోతే మీ అందరి మాట ఎన్నో నేను అని అనద్దు. వాళ్ళు వాళ్ళ పరంపరలో ఎవరో ఒకరు వచ్చి చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు మనం లాస్ట్ స్టేజ్కి తెచ్చుకోకూడదు, దుడ్డుకర్ర స్టేజ్కి తెచ్చుకోకూడదు అనమాట. చితకబాస్తేనే నేను అప్పుడు సరెండర్ అవుతాను అన్న స్టేజ్కి తెచ్చుకోకూడదు. మొదట్లోనే మనం ఏంటి అంటే దాసోస్మి అని చెప్పి మనకు మంచి సలహా ఎవరైనా ఇస్తే
దాన్ని మనం తీసుకుని భక్తిలో తీవ్రతను పెంపొందించుకుని ఆ స్వామిని సేవించి తరించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా. మనుష్య జీవితం యొక్క పరమార్థం ఇది. అందుకనే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఆహార నిద్రా భయమైతునంశ సమన్వవైతాం పశుభీనరాణాం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేనహీన పశుభీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీనరాణం. పశువులో నరుల్లో ఈ రెండు సమానంగా ఉన్నాయి. జంతువు చేస్తుంది, మనము చేస్తాం. ధర్మోహితేషో అధికో విశేషో, మనం ఎప్పుడు వినూతలమవుతాం, ధర్మాన్ని పాటించినప్పుడు. ధర్మేన హీన పశుభీ సమాన, ధర్మాన్ని మనం పాటించకపోతే పశువుతో సమానమవుతాం. మరి ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం, అది సహజ ధర్మం అన్నమాట. సో అందువల్ల మనం ఈ యొక్క మార్గంలో తీవ్రత, రూప గోస్వామి చెప్పినట్టుగా ఉత్సాహ నిశ్చయ ధైర్య, ఉత్సాహంతో నిశ్చయంతో ధైర్యంతో ఈ యొక్క మార్గంలో మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నించాలా. తర్వాత ఈ మనుష్య జన్మను మనం సద్వినియోగం చేసుకోకపోతే మరలా తిరిగి మనుష్య జన్మ ఎప్పుడు లభిస్తుందో మనకు తెలియదు. సో అందువల్ల దుర్లభ మనుష్య జన్మ హాని మాడి వేడ వృక్ష ప్రగల. ఈ మనుష్య జన్మ దొరకడమే దుర్లభం, దాన్ని మనం వృధా చేసుకోకూడదు. ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి లవం కూడా ఆ దేవదేవుని యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకుని ఈ మార్గంలో పురోభివృద్ధిని సాధించడానికి మనం ప్రయత్నం చేయాల. ఇక్కడ ఈ గోపబాలరు, ఆ ఈ యొక్క గోపాలరు వాళ్ళ యొక్క కోరికను భగవంతుడు ఆ గోపబాలరు యొక్క రూపంలో ఆయన వెళ్లి వాళ్లలో ఉన్నటువంటి వాత్సల్య రసం వాళ్లకు భగవంతుడు స్వయంగా అందించాడు. వాళ్ళ యొక్క మహద్భాగ్యం అది. అదే రకంగా మనం కూడా మన కోరికను బట్టి భగవంతుడు మన కోరికలు తీరుస్తాడు. ఏ రసం పట్ల మనం ఆసక్తిని కలిగి ఉన్నామో ఆ రసం రూపంలో భగవంతుడు మన కోరికలను తీర్చవచ్చు. వాత్సల్య రసమైనా ఉండొచ్చు, సాఖ్యరసమైనా ఉండొచ్చు, దాస్యరసమైనా ఉండొచ్చు, మాధుర్య రసమైనా ఉండొచ్చు. ఏ భావన మనం కలిగితే దాన్ని భగవంతుడు మనకు ఆ భావనను తీరుస్తాడు అన్నమాట. సో అందువల్ల మరి ఆ భావనను మనం పొందడానికి మనం తీవ్రతతోటి మనం సాధన చేసి, సాధన భక్తిలో సక్రమంగా మనం తీవ్రతతో మనం సాధన భక్తి చేసి పురోభివృద్ధిని సాధించడానికి మనం ప్రయత్నించాలా. తర్వాత ఏ రకమైనటువంటి అపరాధాలు చేయకూడదు. అపరాధాల వల్ల నేను క్రిందటిసారి కూడా మీకు చెప్పాను, ఏంటి అంటే వైకుంఠపాణి ఆట అయిపోతుంది మన జీవితం. దయాలేసినప్పుడు నిచ్చెన వస్తుంది, పైకి ఎక్కుతాం, మళ్ళా ఇంకొకటి వేస్తే పాము నోట్లో పడి తోక దగ్గరికి వచ్చేస్తాం అనమాట. సో అపరాధం చేస్తే మనం ఎంతైతే ఎదిగామో అంత అధమానికి దిగజారిపోతాం. అందువల్ల అపరాధం చేయకుండా భక్తి చేయడానికి మనం ప్రయత్నించాలి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శీల ప్రభుపాదికి, రాధా గోవింద దేవస్తుతికి, బృందకి, హరినామ సంకీర్తన యజ్ఞకి, నితాయ గౌర్ ప్రేమనందే. హరి హరి బో.
హరే కృష్ణ, అందరూ చెప్పడానికి హరే కృష్ణ, అందరూ చెప్పడానికి హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. అందరూ చెప్పండి హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే.